శ్రీశుకవాచ ఆకరేయం పితవ్యాకం భగవాన్ సాతతర్షభ ప్రత్యాహ ప్రశయ నమ్రా ప్రహసన్ సక్షశాగ్రయా ఆకర్ణేకం పితుర్వాక్యం భగవాన్ సాత్తదర్శభ. హోమజ్ఞాంతిమందస్య జ్ఞానాన్యన శలాకయ చక్షుం మిలితమైన తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపదాయ కృష్ణపిస్తాయ పుత్రి శ్రీమతే భక్తివేదంత స్వామీతి నామని నమస్తే సారస్వతీదేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసుది గౌరవభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ శ్లోకంలోని సుఖదేవ గోస్వామి శ్రీకృష్ణుడు ఏ విధంగా భావిస్తున్నాడు అనే అంశాన్ని గురించి తెలియజేస్తుంది. గత ముందు శ్లోకాల్లోని వసుదేవుడు శ్రీకృష్ణుని యొక్క గొప్ప వైభవాన్ని కీర్తిని కీర్తించాడు. ఏ విధంగా జీవుల్ని బద జీవితంలో ఉంచుతున్నాడు, తన పట్ల ప్రేమభక్తి చూపించిన వారికి ఏ విధంగా తన కరుణ చూపిస్తున్నాడు, ఈ విషయాలను కూడా ముందు శ్లోకాల్లో మనం తెలుసుకున్నాం. పరిపూర్ణమైన ప్రేమభక్తి సేవ చేయడం ద్వారా ఏ విధంగా దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు తనకు పిల్లవారి రూపంలో అంటే కుమారుని రూపంలో జన్మనిచ్చాడు అనే విషయాలు ముందు శ్లోకంలో మనం తెలుసుకున్నాం. గత ఆదివారం శనివారం తరగతిలో మనం తెలుసుకున్నాం. ఇక్కడ వసుదేవుడు శ్రీకృష్ణ గొప్పతనాన్ని తెలుసుకున్న తర్వాత కృష్ణుడు వసుదేవుని పట్ల ఉండే ఆ పుత్రవాత్సల్యాన్ని తాను ఆస్వాదించలేకపోతున్నట్టుగా భావించి మనసులో ఈ విధంగా అనుకుంటున్నాడు అనమాట. ఏమనంటే ఆ విషయాన్ని శిల జీవ గోస్వామి శ్రీకృష్ణుని ఏ విధంగా భావిస్తాడనే అంశాన్ని ఇక్కడ భాష్య నిపుణులు ఇవ్వడం జరిగింది. బ్రహ్మాదేవతలను ఆశుభ్రానట్టి నిత్యమైన నా తండ్రి పాత్ర వసుదేవం లభించింది. అంటే దేవదేవం శ్రీకృష్ణ భగవానికి తండ్రిగా రావడం అనేది బ్రహ్మాదేవతలు కూడా లభించింది. వాళ్ళు ఎంతో కాలంగా ఆశిస్తున్నారు, అది కూడా వాళ్ళు లభించట్లేదు. కానీ అటువంటి పాత్ర వసుదేవం లభించింది. కనుక నా భవల్లక్షణ చింతనలో ఇతడు మగ్నుడు కాకూడదు. అంటే దేవదేవ శ్రీకృష్ణ భగవానుడు అతని దేవత్వము, అతని దేవదేవత్వము, అతని గొప్ప వైభవం, అతని గొప్ప యశస్సు, ఈ విషయం గురించి అంత కూడా వసుదేవుని తెలిసిపోయింది కాబట్టి అప్పుడు వసుదేవుడు శ్రీకృష్ణ పట్ల చూపించే ఆ యొక్క భావన ప్రేమ భావన అది లేకుండా ఐశ్వర్యభావం లేదా గౌరవం భయభక్తులతో కూడి ఉంటుంది. అందువల్ల ఇక్కడ ఇతడు భయభక్తులతో కూడిన గౌరవభావము నన్ను గొప్పగా ఇబ్బంది గురి చేయించుంది అని కృష్ణుడు భావిస్తూ ఉన్నాడు. ఇటువంటి పరిస్థితిని తప్పించడానికే కంసుని వదనానంతరము నేను నా పట్ల బలవన్ పట్ల మిత్రప్రేమను ద్రోపచుటకు విశేష యత్నం కావించుటని. అందువల్ల ఇక్కడ దేవకి గర్భాన కృష్ణుడు జన్మించిన తెలుసుకున్న తర్వాత ముందు శ్లోకాల్లో చెప్తున్నాడు, నేను దుష్ట సంహారార్థము ఈ యొక్క జగత్తుపై అవతరించాను, మీరు భయపడవలసిన అవసరం లేదు అని చెప్పాడు. కానీ పుత్రవాత్సల్యం చేత ఒక సాధారణమైన కుమారుని రక్షించడం కొరకు వాళ్ళు ఏ విధంగా ప్రయత్నం చేస్తారో అదే భావన వాళ్ళు ప్రదర్శించారు యోగమాయ యొక్క ప్రభావం ద్వారా. కానీ ఇప్పుడు వసుదేవుడికి తెలిసిపోయింది ఈ యొక్క ఋషుల ద్వారా లేదా మునుల వాక్కుల ద్వారా భగవంతుని యొక్క వైభవం, ఆయన దేవదేవత్వము, ఆయన గొప్పతనం. అందులో ఇక్కడ పుత్రుడు పట్ల ఉండే పుత్రవాత్సల్యం పోయి భగవంతుడు అనే ఐశ్వర్యభావం భయభక్తులు వస్తాయి కాబట్టి అది ఆ విషయం ఆ సందర్భం కృష్ణుడికి చాలా ఇబ్బందిగా ఉంది. అందువల్లనే కృష్ణుడు జన్మ తీసుకున్న తర్వాత నేరుగా మధుర నుంచి బృందావనం వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకొరకంటే శ్రీకృష్ణుడు వారిలో పితృప్రేమని విశుద్ధ పితృప్రేమని ద్రోపత్వ కొరకు అంటే కుమారుడి పట్ల తండ్రి ఎటువంటి ప్రేమ కలిగి ఉంటాడో ఆ భావాన్ని దృఢపరచడం కొరకు అంటే స్థిరం చేయడం కొరకు విశేష యత్నం కావించారు ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు. కానీ దురదృష్టవశన మునుల వాక్కులు నా దేవదేవత్వం గురించి దేవకి వసుదేవులకు ఎరుకని ఇప్పుడు జాగ్రత్త పరిచినవి. ఎంతో నేను జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాను, నేను దేవదేవతను ఒక సాధారణ పుత్రుడిననే భావంతో ఉండే విధంగా ఇంతకాలం. కానీ ఎప్పుడైతే ఈ యొక్క కురుక్షేత్రం దగ్గర అందరు సమూహం ఏరో, దేవతలు, ఋషులు, వృందావనవాసులు, ఇతర పరివారం అంతా కూడా సమకూడారో, ఈ యొక్క మునులందరూ కూడా వసుదేవునికి చెప్పారు, నీకు ఎదురు కనిపిస్తున్న దేవదేవ శ్రీకృష్ణ భగవాన్ సాధారణ వ్యక్తి కాడు, అతడు ఈ సమస్త జగత్తుకి అధినేత, సర్వకారణ కారకుడు, ఆయనే దేవదేవుడు అనే విషయం గురించి ఈ యొక్క దేవకి వసుదేవుని చెప్పారు. అప్పుడు వాళ్ళు దేవదేవుని భగవంతుడి పట్ల భయభక్తులతో కూడిన గౌరవాన్ని వాళ్ళు ప్రదర్శిస్తున్నారు. ఇంతకుముందు వారు నా కుమారుడే అని భావిస్తున్నారు, కానీ ఇప్పుడు భయభక్తులు చూపిస్తున్నారు. ఈ పరిస్థితి కృష్ణుడికి చాలా ఇబ్బందిగా ఉంది అని కృష్ణుడు తలుచుకుంటున్నాడు అన్నమాట. ఇది ఈ యొక్క శ్లోకంలో ఉన్న భావం భాష్యం. అయితే ఈ శ్లోకంలోని మూడు అంశాలు నేను గుర్తించాను, దాన్ని మనం నాకు తెలిసినదిగా మీకు తెలియజేయని ప్రయత్నం చేస్తాను. మొదటిది, వసుదేవుడు శ్రీకృష్ణుడు యొక్క నిత్యమైన తండ్రి, అంటే ఆయన శాశ్వతమైన ఎప్పటికీ భగవంతుడికి తండ్రే. రెండవది, ఐశ్వర్యభావానికి ప్రేమభావానికి గల వ్యత్యాసం. మూడవది, యోగమాయ మహామాయ యొక్క ప్రభావం ఏ విధంగా పనిచేస్తుంది అనేవి ఈ యొక్క అంశాలు. ఈ యొక్క దేవకి వసుదేవులకి ముందు జన్మల్లో అతిథి కశ్యపులుగా వారు జన్మ తీసుకున్నారు. వారికి ముందుగా వృష్ణి సుతపులుగా వారు జన్మ తీసుకుని, అంటే తల్లిదండ్రులుగా వారు తీసుకుని వారికి దేవదేవుని శ్రీకృష్ణ భగవానుడు కుమారుడిగా జన్మిస్తూ వచ్చారు. భగవంతుని తమ పుత్రుడిగా జన్మించాలని వాళ్ళు వేల కొలది సంవత్సరాలు పవిత్రమైన భక్తి సేవను ఆచరిస్తూ తపస్సును ఆచరించారు. నిస్వార్థంగా పవిత్రమైన భక్తి సేవ చేస్తూ వాళ్ళు తపస్సును ఆచరించారు కాబట్టి జయ శ్రీ రాధవన్ భగవానికి ఆచరించారు కాబట్టి భగవంతుడు వారి యొక్క పవిత్ర భక్తుల పట్ల ప్రసన్నుడై వారికి కుమారుడిగా జన్మించడం కొరకు అంగీకరించాడు. అంటే భగవంతుడి పట్ల మనం నిస్వార్థమైన భక్తి సేవ చేస్తూ తపస్సును ఆచరిస్తూ ఆయన మనం ఏ ఉద్దేశంతో మనం అర్చన చేస్తామో లేదా సేవిస్తామో ఆ ఉద్దేశాన్ని భగవంతుడు ప్రతిఫలిప చేస్తాడు లేదా జరిగే విధంగా చేస్తాడనే విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది. కానీ దేవకి వసుదేవులు వాళ్ళు ఎటువంటి స్వలాభం లేకుండా భగవంతుడు మాకు పుత్రుడుగా కావాలి అని వాళ్ళు తీవ్రమైన భక్తి సేవ ఆచరిస్తూ తపస్సును ఆచరించారు. వారి భక్తికి, వారు చేసిన తపస్సుకి భగవంతుడు ప్రసన్నుడై వారికి పుత్రుడుగా జన్మించడం రావడం జరిగింది. వృష్ణి సతపుల వారిద్దరూ తల్లిదండ్రులుగా ఉన్నప్పుడు వృష్ణి సుతపుడుగా ఆయన జన్మ తీసుకున్నాడు. అతిథి కశ్యపులుగా ఆయన వారిద్దరు తల్లిదండ్రులుగా ఉన్నప్పుడు వామన దేవునుడిగా ఆయన జన్మ తీసుకున్నాడు. దేవకి వసుదేవులు వాళ్ళ తల్లిదండ్రులుగా ఉన్నప్పుడు భగవంతుడు శ్రీకృష్ణుడిగా వారికి జన్మనిచ్చాడు. ఆ విధంగా వారి యొక్క కోరికను నెరవేరుస్తూ నిత్యముగా నా తండ్రిని కృష్ణుడు ఇక్కడ స్వయంగా చెప్తా ఉన్నాడు, అంటే ఎటర్నల్, ఎప్పటికీ. మరి మన యొక్క జీవితంలోని మనం కూడా చాలా జన్మలు తీసుకుంటూ ఉంటాం. మరి మనకి కలిగే తల్లిదండ్రులు లేదా మనకున్న తల్లిదండ్రులు ఎప్పటికీ ఉండే ఒకటి తల్లిదండ్రులు కాదు, దేహానికి జన్మజన్మలకి మారిపోతూనే ఉంటారు. ఈ జన్మలో మనకున్న తల్లిదండ్రులు ఒకరైతే మరో జన్మలో వచ్చే తల్లిదండ్రులు మరొకరై ఉంటారు, ముందు జన్మలో ఇంకోరై ఉంటారు, ఆ ముందు జన్మలో ఇంకోరై ఉంటారు. ఒకే తల్లిదండ్రులు జావడం మనకు జరగదు. ఎందువల్ల అంటే జీవుడు చేస్తున్న కర్మను అనుసరించి ఆ కర్మకు అనుగుణంగా భగవంతుడు ఏ దేహాలు ఎవరెవరు పొందాలో భగవంతుడు నిర్ణయిస్తాడు. కానీ భగవంతుడు ఇటువంటి కర్మ బంధించదు కాబట్టి, ఆయన ఏ కర్మ బంధించదు కాబట్టి, ఆయన తన దివ్యమైన లీలలు చేయడం కొరకు భౌతిక జగత్తులో అవతరించి ఆయన స్వయంగా ఎన్నుకుంటాడు నాకు వీరి తల్లిదండ్రులు కావాలి. ఎందుకోసం అంటే వారు పవిత్రమైన భక్తులు కాబట్టి వారితో లీలలు చేయడం కొరకు భగవంతుడు ఎంచుకుంటాడు వీరి నా తల్లిదండ్రులు కావాలని. కానీ మనం మటుకు ఆ విధంగా ఎంచుకునే అవకాశం లేదు, నాకు వీరే తల్లిదండ్రులు కావాలని. ఎందుకంటే మనం కర్మబద్ధులే ఉంటాం కాబట్టి, ఇప్పుడు భౌతిక విశ్వవాంఛలో నిమగే ఉంటాం కాబట్టి, ఈ యొక్క కర్మలకు అనుగుణంగా మన విశ్వవాంఛలకు అనుగుణంగా మనం దేహాలు మారుస్తూ ఉంటాం. మనకు కలగబోయే తల్లిదండ్రులు కూడా వాళ్ళు అదే విధంగా ఉంటూ ఉంటారు. అందువల్ల మన జన్మ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు, కానీ భగవంతుడి జన్మ సమస్త జగత్కి ఎంతో ఉపయోగం ఉంది. కానీ మన జన్మ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు, మనకి నష్టమే, మన తల్లిదండ్రులకి నష్టమే, సమాజానికి కూడా నష్టమే మన వల్ల. ఎందుకంటే మన యొక్క జన్మ వల్ల ఎవరికి ఎటువంటి ఉపయోగం లేదు కాబట్టి. కానీ మనం అనుకుంటాం చాలా, నేను మా తల్లిదండ్రులకి ఎంతో గొప్పవైన పుత్రుని కలిగాను, నేను నా వల్ల నా వంశానికి నా కుటుంబానికి ఎంతో గొప్ప మేలు జరిగింది అని అనుకుంటూ ఉంటాం. కానీ నిజానికి మన వల్ల ఏం మేలు జరగలేదు, అంత లైక్ కాలయాపన మాత్రమే, వేస్ట్. కానీ మనం ఆ విధంగా భావిస్తూ ఉంటాం. కానీ పుత్రుడు అంటే తన తల్లిదండ్రులని కృష్ణ భక్తిలో పురోగమించే విధంగా చేయగలిగినప్పుడే ఆ యొక్క కుటుంబానికి కానీ ఆ యొక్క వంశానికి కానీ ఆ యొక్క జాతికి కానీ లాభం చేకూరుతుందని శ్రీమద్ భాగవతం వివరిస్తుంది. మరి మనం అటువంటి విధిని చేయనప్పుడు మన యొక్క జన్మ వల్ల ఉపయోగం లేదు. కానీ దేవదేవ శ్రీకృష్ణ భగవానుడు తన జన్మ వల్ల, అంటే ఈ బౌద్ధ జగత్తులో తన దేహాన్ని తీసుకోవడం ద్వారా, ఆధ్యాత్మిక దేహాన్ని బౌద్ధిక దేహాన్ని తీసుకోవడం ద్వారా అతని యొక్క వంశానికి, తన తల్లిదండ్రులకి, తన యొక్క హోల్ డైనెస్టీ అంతా కూడా, కులాంతా కూడా ఎంతో పేరుని కీర్తిని తెప్పించగలిగాడు. ఎందుకంటే భగవంతుడు సర్వశక్తిమంతుడు కాబట్టి తను ఏ పని చేయగలుగుతాడు. కానీ మనం అటువంటి పని చేయలేం కాబట్టి మనం కనీసం ఈ యొక్క కృష్ణ భక్తిని ఆచరించినట్లయితేనే మనం మన జీవితాన్ని సార్థకం చేసుకోగలుగుతాం, లేదా మన కుటుంబాన్ని కానీ మన వంశాన్ని కానీ మన జాతిని కానీ ఒక సార్థకత అర్థాన్ని మనం చేకూర్చిన వాళ్ళు అవుతాం. అందువల్ల ప్రభుపాద గారు ఏం చెబుతున్నారంటే ఈ కృష్ణుని యొక్క భక్తి అంత గొప్పది, ఎవరైతే కృష్ణ చైతన్యాన్ని తీసుకుంటాడో, స్వీకరించి కృష్ణ యొక్క భక్తి సేవలో స్థిరుడై ఉంటాడో, అతని వల్ల అతని కుటుంబము, అతని జాతి, అతని వర్గము, అతని కులము అందరూ కూడా, హోల్ డైనాస్టీ అంతా కూడా ఎంతో మేలును పొందుతారు అని చెప్తారు. ఈ విషయాన్ని శ్రీమద్ భాగవతం 7వ స్కందంలోని ప్రహ్లాద మహారాజు నరసింహదేవుని అడుగుతున్నప్పుడు అక్కడ ప్రభుపాద గారు భాష్యం వివరిస్తున్న విషయం ఇది. ఎందుకోసం అంటే ప్రహ్లాద మహారాజు తన తండ్రి సంహారం పూర్తయిన తర్వాత నరసింహదేవుని అర్థిస్తున్నాడు, ఓ భగవంతుడా, దేవదేవ, నా తండ్రికి కనీసం ముక్తి కలిగించు, ఎందుకంటే పరమ దుర్మార్గుడు, ఈ విధంగా అతనికి ముక్తి కల్పించు అని అడిగినప్పుడు నరసింహదేవుడు ప్రహ్లాద పట్ట, నీ వంటి పవిత్రమైన భక్తులు కలగడం ద్వారా, అతను జన్మనివ్వడం ద్వారా అతని వంశం మొత్తం కూడా 7 తరాలు భగవద్ధం చేరుకుంటారు, నీ తర్వాత 7 తరాలు కూడా భగవద్ధం చేరుకుంటారు, అటువంటి వరాన్ని నేను ఇస్తున్నాను అని నరసింహదేవుడు ప్రహ్లాద మహారాజుకి తన యొక్క వరాన్ని ఇచ్చాడు. మరి అక్కడ ప్రభోదర భాషలు ఏమి వివరిస్తానంటే అటువంటి కృతజ్ఞతలోని ప్రహ్లాద మహారాజ భక్తిని ఆచరించిన వారందరూ ఆ వంశంలోని వాళ్ళందరూ కూడా భగవద్ధం చేరుకోవడం జరిగింది 7 తరాల ముందు 7 తరాల తర్వాత. మరి కలికాలంలో భక్తి చేయడం అనేది చాలా కష్టం. చాలామంది అనుకుంటారు కలికాలంలో భక్తి చేయడం చాలా సులభం అని, కానీ చాలా చాలా కష్టం. ప్రత్యేకించి కృష్ణ భక్తి చేయడం, భక్తులు రకరకాలు ఉన్నాయి, రకరకాల దేవతల భక్తులు ఉన్నాయి, కానీ కృష్ణుని భక్తి చేయడం చాలా కష్టం. కానీ ఎవరైతే ప్రహ్లాద మహారాజు అంత భక్తిని ఈ కలికాలను ఆచరిస్తాడో అటువంటి వారి యొక్క 100 తరాల ముందు 100 తరాల తర్వాత అందరిని కూడా ఆధ్యాత్మిక ప్రపంచాన్ని పట్టుకెళ్తానని ప్రభుదారు తన యొక్క ఉపన్యాసం వివరిస్తారు, తను స్వయంగా చెప్పారు ఈ లెక్చర్స్ లో. అందరు ఇక్కడ కలికాలంలో భక్తి చేయడం అంత కష్టమైంది, కానీ ఒకవేళ ఎవరైనా కూడా అంత పవిత్రమైన భక్తి చేసినట్టయితే ఎంత గొప్ప లాభాన్ని మనం సాధించిన వాళ్ళు అవుతాం. ఎవరు కూడా మనం మనం ఉద్ధరించుకోలేని పరిస్థితిలో ఉన్నాం, కానీ మనం కానీ పవిత్రమైన భక్తిని ప్రహ్లాద కృష్ణుని పట్ల కలిగిన అపారమైన భక్తి ఏ విధంగా కలిగి ఉన్నాడో అటువంటి భక్తిని మనం కానీ పెంపొందించుకున్నట్టయితే మన ముందు 100 తరాలు మన తర్వాత 100 తరాలు 200 తరాలు భగవద్ధాము చేరుకునే అవకాశం లభిస్తుంది. ఇటువంటి గొప్ప అవకాశం కేవలం కృష్ణ చైతన్యం అనుసరించడం ద్వారా లభిస్తుందనే విషయం ప్రభుపాద గారు అక్కడ గట్టిగా చెప్తున్నారు. అంటే కృష్ణ చైతన్యం ఎంత గొప్పది అనే విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది. అందువల్ల భౌతిక దేహాన్ని తీసుకుని ఈ యొక్క ప్రపంచంలో ఈ యొక్క ప్రాపంచిక విషయాల్లో లాభాల కొరకు లేదా ఇంద్రియ తృప్తి కోసం మనం ప్రాకులాడే కన్నా కృష్ణ భక్తిని ఆచరించడం ద్వారా మనం ఇంత గొప్ప మేలుని సమాజానికి చేయగలుగుతాం, మన వంశానికి చేయగలుగుతాం అనే విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. అందువల్ల జన్మ తీసుకోవడం జరిగితే అటువంటి కృష్ణ చైతన్యం తీసుకున్నప్పుడే మన జన్మను సార్థకం చేసుకునే వాళ్ళు అవుతాం అని ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇక భగవంతుడు అజుడు అంటే భగవంతుడికి జన్మ లేదు, కానీ భక్తుల కోరికను మన్నించి వారితో లీలలు చేయడం కొరకు భగవంతుడు ఈ విధంగా అవతరిస్తూ ఉంటాడు అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. నిజాన్ని చూసినట్టయితే జీవులుగా మనం కూడా అజులమే, ఎందుకంటే భగవంతుల్లోనే అంశలం కాబట్టి మమయ అంశో జీవలోకే జీవపోత సనాశన అని కృష్ణుడు భగవద్గీత 15:15 వివరిస్తున్నాడు. మనందరూ కూడా భగవంతుల్లోని అంశలమే. భగవంతుడు ఏ విధంగా అయితే అజుడో మనం కూడా అజులమే, కానీ మనం జన్మ తీసుకుంటున్నాం, ఈ జన్మ వచ్చి సంసారంలో చిక్కుంటూ ఉన్నాం. మరి ఏమిటి మనకి భగవంతుకు ఉన్న వ్యత్యాసం ఏంటంటే, మనం ఈ యొక్క భౌతిక ప్రపంచంలో జన్మ తీసుకోవడం కారణం ఏంటంటే మనం భగవంతుని పట్ల వ్యతిరేక భావం కలగడం ద్వారా ఈ ప్రపంచంలో జన్మ తీసుకున్నాము. ఇక్కడ మనం జన్మ సంసారంలో చిక్కుంటూ ఉన్నాం, అంటే రకరకాలుగా దేహాలు మారుస్తూ ఇక్కడే చిక్కుని ఉన్నాం, ఈ కర్మలకు బదులవుతూ ఉన్నాం. కానీ భగవంతుడు కూడా ఆయన జన్మ తీసుకుంటున్నాడు, ఆయన కూడా అజుడు, కానీ ఆయన ఈ జగత్తులో జన్మ తీసుకున్నప్పుడు కూడా ఆయన ఈ కర్మబంధంలో బంధించబడ్డు, ఆయన ఎప్పటికీ శాశ్వతుడు. ఇక్కడ నుంచి ఆయన తిరిగి తన ధామానికి తను ఎటువంటి ప్రయత్నం లేకుండా ఆయన సుధామానికి చేరుకెళ్తాడు. కానీ మనం కూడా అజురమైనప్పటికి కూడా మనం ఈ భౌతిక గుణాలతో సంబంధం కలిగి ఉండడం ద్వారా, ఈ కర్మలతో మనం బద్దలై ఉండడం ద్వారా మనకి స్థితి నుంచి బయటపడలేక మనం ఎప్పటికీ ఈ జగత్తులోనే ఈ యొక్క చావు పుట్టుక ముసలితనం వ్యాధి అనే ఈ చక్రంలోని పరిభ్రమిస్తూ ఉన్నాము అనే విషయం మనం గమనించాలి. అటువంటి స్థితి నుంచి మనం బయటపడాలంటే కేవలం కృష్ణ చైతన్యం తీసుకోవడం ద్వారా మాత్రమే అది లభ్యమవుతుందనే విషయం మనం అవగాహన చేసుకోవాలి. మరే ఇతర కార్యక్రమం ద్వారా అది లభించదు. కేవలం కృష్ణ చైతన్యం తీసుకోవడం ద్వారా మాత్రమే అటువంటి స్థితి నుంచి మనం బయటపడవచ్చు అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇక రెండవది ఐశ్వర్భావము ప్రేమభావం. భగవంతుడిని మనం సేవించే పద్ధతుల్లోని రకరకాలుగా ఉన్నాయి. మనం భక్తుల సంస్థను తీసుకున్నట్టయితే భగవంతుని సేవించే భావంలోని 5 రకాల రసాలు ముఖ్యమైనవని వివరిస్తుంది. అది శాంతరసము, దాస్యరసము, సఖ్యరసము, వాచాల రసం, మాధురసం. ఈ 5 రకాల రసాల్లోని ఒక రసం భగవంతుడు ఒక విధంగా మనం ప్రతిస్పందించడం లేదా అతనితో సంబంధాన్ని కొనసాగించడం జరుగుతూ ఉంటుంది. ఆ యొక్క భావంలోని శాంత అండ్ దాస్య రెండు కూడా ఐశ్వర్యభావానికి సంబంధించినవి. వాత్సల్య, సఖ్య అండ్ మాధుర్య ఈ మూడు కూడా ప్రేమభావానికి సంబంధించినవి, అంటే ప్రేమతో భగవంతుతో స్పందించేవి. అయితే భగవంతుని యొక్క దేవదేవత్వం, ఆయన గొప్పతనం ఎప్పుడైతే తెలుస్తుందో మనం ఆయన పట్ల గౌరవాన్ని, భయాన్ని, తర్వాత భక్తి మనం కలిగి ఉంటాం. ఆ భావంలో ఉన్నప్పుడు ఆయన పట్ల దాసభావం కానీ సేవభావం కానీ కలిగి ఉంటాం కానీ, లేదా శాంతభావం కలిగి ఉంటాం కానీ, మనం భగవంతుడితో వాత్సల్యభావం కానీ లేదా సఖ్యభావం కానీ లేదా మాధుర్యభావం కానీ పొందడం కష్టం. అందువల్లే భగవంతుడు జీవుని యొక్క భావానికి అనుగుణంగా ఆయనతో, ఆ జీవునితో భగవంతుడు సంబంధాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. మనం ఎంతోమంది భగవంతుని మందిరానికి వస్తుంటారు, భగవంతుని కొంతమంది చాలామంది చెప్తూ ఉంటారు, భగవంతుడు నా స్నేహితుడు అండి, లేదా భగవంతుడు నా తండ్రి అండి అండి, లేదా భగవంతుడు నా యొక్క పుత్రుడు అండి, లేదంటే ఆయన నాకు లవర్ అండి, ఇలా రకరకాలుగా వాళ్ళు భావిస్తూ ఉంటారు. వారి వారి భావనలకు అనుగుణంగా భగవంతుడు వారితో ప్రతిస్పందిస్తుంటాడు. కృష్ణుడు చెప్తున్నాడు, ఏ యధామాం ప్రపద్యంతే తాం సయ బదామ్యహం మమవత్తాను వర్తంతే మనుష్యాపాద సర్వస అంటున్నాడు. మనుషులు ఏ విధంగా నాతో సంబంధాన్ని, అనుబంధాన్ని కొనసాగిస్తారు, వారికి అనుగుణంగానే వారితో నేను ప్రతిస్పందిస్తూ ఉంటాను అని కృష్ణుడు చెప్తున్నాడు. అందువల్ల కృష్ణుడితో మనం ఎటువంటి సంబంధాన్ని కొనసాగిస్తామో అదే సంబంధాన్ని కృష్ణుడు కూడా మనతో కొనసాగిస్తాడు. కానీ పవిత్రమైన భక్తుల విషయంలో మాత్రం కృష్ణుడు ఎట్టి పరిస్థితుల్లో ఆ భక్తుల్ని ఐశ్వర్యభావంలో పోనేవాడు. ఎందుకంటే ఇక్కడ దేవకి వసుదేవుని ఇద్దరు కూడా పవిత్రమైన భక్తులు. వాళ్ళు భగవంతుడి యొక్క దేవదేవత్వాన్ని గమనించి వాళ్ళు భయభక్తులతోనే గౌరవం ప్రదర్శిస్తున్నారు కృష్ణుడి పట్ల. ఆ సందర్భాన్ని కృష్ణుడు చాలా ఇబ్బందిగా తీసుకుంటున్నాడు. ఎందుకంటే ఇంతకుముందు కృష్ణుడు వారితో వాత్సల్యభావం కలిగి ఉన్నాడు, తన కుమారుడుగా వారితో సంబంధం కలిగి ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ఈ మునుల నుంచి ఈ యొక్క వసుదేవుడు కృష్ణుడి యొక్క దేవదత్వం తెలుసుకున్నాడో, అరే ఇంతకాలం నా కుమారుడిని ఒక సాధారణమైన కుమారుడుగా చూశానే, నా పుత్రుడిగా చూశానే, కానీ భగవంతుడు ఈ సర్వ జగత్తుకు అధినేత, సమస్త కారణాలకు కారకుడు, ఇతనితో నేను ఈ విధంగా ప్రదర్శించడం తప్పేమో అని భయము భక్తిని ప్రదర్శిస్తూ గౌరవాన్ని చూపుతున్నాడు భగవంతుడి పట్ల. ఆ స్థితిని కృష్ణుడు చాలా ఇబ్బందిగా తీసుకుంటున్నాడు. అది అతను స్వీకరించలేకపోతూ ఉన్నాడు. ఎందుకంటే పవిత్ర భక్తుల పట్ల భగవంతుడికి ఉండే ఆ అనుబంధం అంత గొప్పది. మనకి అటువంటి అనుబంధం మనకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మనం ఆ పవిత్ర భక్తి స్థాయిలో లేము కాబట్టి మనకు అది అర్థం కాదు. కానీ ఇది మనం సాధారణ స్థాయిలో తీసుకున్నట్టయితే, మనం ఒక ఉదాహరణ తీసుకున్నట్టయితే, మనలో తిరిగే సాధారణ భక్తులందరూ కూడా మనందరూ కూడా భక్తి సేవ ఆచరిస్తున్నాం. కొన్ని కొన్ని సమయాల్లో ఒక భక్తుల్లో గొప్ప దివ్యగుణమో లేదా గొప్పతనమో, గొప్ప నైపుణ్యం కలిగి ఉంటుంది. వేరే భక్తుల నుంచి లేదంటే వేరే వ్యక్తుల నుంచి పలానా భక్తుల యొక్క గొప్పతనం అని మనం తెలిసినప్పుడు, ఇంతకాలం నాతో తిరిగిన ఈ భక్తులు ఎంత గొప్పతనం కలిగి ఉన్నాడా, లేదా ఇంత నైపుణ్యం కలిగి ఉన్నాడా, ఇంత మంచి వ్యక్తి అనే విషయం ఎప్పుడైతే మనకు తెలుస్తుందో, అంతవరకు అతనితో చనువుగా తిరిగేది, అతనితో కలిసిమెలిసి తిరిగే ఆ యొక్క సందర్భం ఒక్కసారిగా భయము లేదా గౌరవం అనే భావనలోకి వచ్చేస్తుంది. అప్పుడు అతనితో కొంచెం దూరంగా మనం మెలుగుతూ ఉంటాం. అతనితో మాట్లాడడం లేదంతో కలిసి తిరిగే సందర్భాన్ని కూడా చాలా జాగ్రత్తగా ఉండడం మనం గమనిస్తూ ఉంటాం. అది మన ప్రత్యక్ష స్థితిలో చాలా సందర్భాల్లో మనం చూస్తూనే ఉంటాం. కానీ మనం ఈ మహామాయకు ప్రభావం ద్వారా మళ్ళా ఆ విషయాన్ని మనం గమనించకుండా మళ్ళీ తిరిగి సరే పర్లేదులే అని మనం అన్ని చాలా సాధారణమైన భావంతో మనం వెళ్ళిపోతూ ఉంటాం. లైక్ ప్రభుపాదర్ వెస్ట్లో ఈ యొక్క కృష్ణ చిత్తాన్ని ప్రచారం చేయడం వెళ్ళినప్పుడు ప్రారంభంలో ఈ యొక్క పాశ్చాత్యులైన ఈ యొక్క వెస్ట్ ఇండియన్స్ వాళ్ళందరూ కూడా హిప్పీస్, పూర్తిగా మాదకద్రవ్యాలు సేవిస్తూ ఇష్టం వచ్చిన జీవితాన్ని గడుపుతూ వాళ్ళు రోడ్ల మీద తిరుగుతున్నప్పుడు ప్రభుపాదర్ వాళ్ళందరినీ చేరదీసి వాళ్ళందరికీ ఈ కృష్ణ చిత్తన విషయంలో ఎంతో శ్రద్ధ చూపించి వాళ్ళ పట్ల ఈ సేవను చేస్తున్నప్పుడు ప్రభుపాద పవిత్రమైన భక్తులు అయినప్పుడు కూడా వాళ్ళు ప్రభుపాదని ఒక సాధారణ సాధువు గమనించారు. ఎవరో ఇండియా నుంచి ఒక వచ్చిన సాధువు అనే భావంతో ఉన్నది కానీ ప్రభుపాదారు పరమ పవిత్రమైన భక్తులు అనే విషయాన్ని వాళ్ళు గమనించలేదు. కానీ ఎప్పుడైతే భక్తిదాంత మహారాజు ఎప్పుడంటే అంటే జన్మదినం వచ్చిందో ఆ జన్మదినం రోజు ప్రభుపాద గారు ఆధ్యాత్మిక గురువుని ఏ విధంగా మనం చూడాలి, ఆధ్యాత్మిక గురు భగవంతు దేవదేవ శ్రీకృష్ణ భగవాన్ ఏ విధంగా జీవులకి అందిస్తూ ఉంటాడు, అతను బద్ధ జీవుల పట్టి ఎటువంటి ప్రేమ కలిగి ఉన్నాడు, ఎటువంటి దయ కలిగి ఉన్నాడు అనే విషయాన్ని కూడా పూర్తిగా వివరిస్తున్నప్పుడు ఎవరైతే ఈ యొక్క హిప్పీస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా నోరు వెళ్ళబెట్టి చూస్తూ ఉన్నారు. అరే ఇంతకాలం మాతో పాటు సంచరిస్తున్న ఈ వ్యక్తి సాధు ఎంతో గొప్ప వ్యక్తి, కానీ మేము ఇతన్ని ఒక సాధారణమైన సాధువుగా గమనించి ఇతను మేము చులకనగా చూసామే అని వాళ్ళు ఇంతకుముందు ప్రభుపాదతో ఆ చనువుగా తిరిగే సందర్భం లేదా కలిసిమెలిసి తిరిగే ఆ యొక్క సందర్భాలన్నీ కూడా వాళ్ళు వేరు చేసి వాళ్ళు చాలా భయము భక్తితో నీ ప్రభుపాదతో మెలవడం జరిగింది. అంటే ఎప్పుడైతే వ్యక్తి గొప్ప గుణాలు మనం గమనిస్తామో వెంటనే ఆ వ్యక్తి పట్ల మనం గౌరవాన్ని కానీ లేదా భయాన్ని కానీ ప్రదర్శిస్తాం అనే విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది. అదేవిధంగా దేవదేవ శ్రీకృష్ణ భగవానుడు కూడా తన యొక్క తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులతో వాత్సల్య రసాన్ని అనుభవిస్తున్నప్పుడు దేవకీ వసుదేవులు ఎప్పుడైతే దేవదేవ భగవంతుడు సర్వజగత్తుకి అధినేత సమస్త కారణాలు కారకుడని ఎప్పుడైతే వాళ్ళు తెలుసుకున్నారో వాళ్ళు భయము భక్తి ప్రేమ వాళ్ళు గౌరవం చూపిస్తూ ఉన్నారా, ఆ సందర్భం అనేది కృష్ణుడికి అది చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇది మనం గమనించవచ్చు. అలా తీసుకున్నట్టయితే బృందావన లీలలో తీసుకున్నట్టయితే అన్లిమిటెడ్ ఫాస్టమ్స్ ఉన్నాయి, లీలలు ఉన్నాయి. అన్ని లీలల్లో దేవకీ యొక్క నంద యశోదులు కృష్ణునితో ప్రతిస్పందిస్తున్నప్పుడు ఎన్నో అన్ని సందర్భాల్లోనూ కృష్ణుడు తన దేవదేవతను చూపిస్తున్నప్పుడు వాళ్ళు కృష్ణుని తమ సాధారణమైన పుత్రుడిగా గమనించారు కానీ అతడు దేవదేవుడు అనే విషయాన్ని గమనించలేకపోయారు. ఇది యోగమా యొక్క ప్రభావం ద్వారా వాళ్ళు అటువంటి స్థితిని పొందారు. ఒక సందర్భాన్ని తీసుకున్నట్టయితే నందమహారాజు ఒకరోజు తెల్లవారుజామున అంటే ప్రాతకాల బ్రహ్మోత్సవం ముందే యమునా నదికి వెళ్లి స్నానం చేయడం జరుగుతుంది. ప్రాతకాలం అంటే బ్రహ్మముహూర్తాని కన్నా ముందు వెళ్లి మనం స్నానం చేయడం అనేది శాస్త్రాల ప్రకారం అపరాధం అవుతుంది. కానీ ఆ అపరాధాన్ని గమనించి వరుణదేవుడు నందమహారాజు తీసుకుని వెళ్లి తన యొక్క వరుణలోకంలో దాచిపెట్టుకుంటాడు. ఈ విషయం దేవదేవుని శ్రీకృష్ణ భగవాన్ తెలుస్తుంది. ఆయన స్వయంగా కృష్ణ బలరామ ఇద్దరు కూడా ఆ వరుణలోకానికి వెళ్తారు. పాతాళానికి వెళ్లిన తర్వాత ఎప్పుడైతే భగవంతుని చూశారో వరుణదేవుడు వెంటనే శ్రీకృష్ణుడికి సాష్టాంగ నమస్కారం చేసి ఆయన కీర్తించడం మొదలుపెట్టారు. ఆ విధంగా కీర్తన చూసి నందమాధ ఆశ్చర్యపోయాడు, వీళ్ళెవరు, నందమ ఇంతవరకు మనం బంధించి పట్టుకొచ్చిన ఈ వరుణదేవుడు నా యొక్క కుమారుడైన కృష్ణ బలరాముల్ని ఎంత గొప్పగా కీర్తిస్తున్నారు, సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు, వీడికేం పిచ్చా అని అనుకున్నాడు. కానీ భగవంతుడిని ఆయన సాధారణమైన కుమారుడిగా భావిస్తున్నాడు కానీ ఇతను దేవదేవుడు అనే విషయం నందమహారాజు గమనించలేకపోతున్నాడు. సరే అని ఆయన ఆ యొక్క వరుణదేవుడి నుంచి కృష్ణ బలరాములు నందమహారాజు తీసుకుని పైకి వచ్చిన తర్వాత అదే సందర్భాన్ని ఈ యొక్క యశోదమాతకి ఇతర బృందావాసాలకి నందమహారాజు వివరించాడు. నీకు విషయం తెలుసా, ఈ యొక్క పాతాళ లోకంలో ఉన్న వరుణలోకంలోని ఈ యొక్క వరుణదేవుడు మన కృష్ణ బలరాముని ఎంత బాగా కీర్తించారో, వీరిద్దరు దేవదేవులట, వీరిద్దరు సమస్త జగత్తుకు అధినేతలట, వీరు లేకుండా ఏ పని జరగదంట, వీళ్ళే సమస్తానికి మూల కారణమట అని చెప్తూ ఉంటే యశోదమాత పోండి మీకంత పిచ్చయింది, వీరు నా అల్లారు ముద్దేన కృష్ణుడే, నా కన్నయ్యే అని చెప్పి కృష్ణుని అల్లా ఆలింగనం చేసుకుంది. నన్ను బృందావనదాసుడు కూడా నందమహారాజు చెప్తున్న ఈ యొక్క విషయాన్ని చూసి పోవయ్యా నువ్వన్నీ పిచ్చి మాట్లాడతావు, నీ కుమారుడు పాట అత్యంత గారాభం ఉంది కాబట్టి నువ్వు అట్లా చెప్తున్నావు కానీ మా కృష్ణుడప్పుడు మా కృష్ణుడే మా గొల్లవాడే అంటూ ఆ బృందావనదాసుడు కూడా కృష్ణుని తీసుకుని గోవులు తోలుకుంటూ వెళ్ళిపోయారు. అంటే యోగమాయకు ప్రభావం ద్వారా వాళ్ళు భగవంతుడికి దేవదేవత అనే ఆ గొప్పతనాన్ని వాళ్ళు గమనించలేకుండా ఉన్నారు అనే విషయం మనకు అర్థమవుతుంది. అదేవిధంగా ఈ యొక్క గోవర్ధన లీలలు తీసుకున్నప్పుడు కూడా దేవదేవుని శ్రీకృష్ణ భగవాన్ గోవర్ధన పర్వతాన్ని 7 రోజుల పాటు పగలు రాత్రి బృందావనాశ్రమం కూడా ఆ గోవర్ధన పర్వతం కింద ఉన్నప్పుడు వాళ్ళు ఆకలి దప్పలు లేవు, నిద్రాహారాలు లేవు, కనీసం వాళ్ళు భౌతికతలో పొందే ఎటువంటి విపత్తును కూడా వారు పొందకుండా దివ్యమైన అనుభూతిని వారు పొందుతున్నారు ఆ 7 రోజుల పాటు. వాళ్ళు అప్పుడు అనుకున్నారు మాకు ఇంతకుముందు కూడా ఎంతో ఆకలి వేసేది, దాహం వేసేది, ఈ యొక్క ప్రాపంచిక విషయాల పట్టి ఎంతో ఆశ కలిగేది, ఇది చేయాలి అది చేయాలని. కానీ ఈ గోవర్ధనగిరి కిందకు వచ్చినప్పుడు ఇక్కడ మాకు అటువంటి భావన కలగట్లేదు, ఎంతో ఆనందాన్ని అనిపిస్తున్నాము, ఆ ఆనందం ఎంతగా ఉన్నది అని చెప్పడానికి కూడా వీలు లేకుండా ఉంది, అంత గొప్ప అనుభూతి అనిపిస్తున్నామే, ఇది మాయా లేదంటే ఎలా జరుగుతుంది వాళ్ళకి అర్థం కాని పరిస్థితిలో ఉందన్నమాట. వాళ్ళు ఎప్పుడైతే మళ్ళీ గోవర్ధన గిరి నుంచి అంటే ఆ యొక్క లీల పూర్తి బయటకు వచ్చారో మళ్ళీ వాళ్ళు సాధారణ స్థితుల్లోకి వెళ్ళారు. అంటే అక్కడ గమనించాల్సిన ఏంటంటే భగవంతుడు తన యొక్క యోగమాయ చేత తనకు దేవదేవతని తన గొప్పతనాన్ని వాళ్ళు తెలియదేవనకుండా వాళ్ళని ఆ విధంగా లైక్ కప్పివేయడం జరిగింది అని మనకు అర్థం చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇతరులు తీసుకుంటే ఈ యొక్క యశోదమాత శ్రీకృష్ణ భగవానుడు ఈ యొక్క మట్టి తిన్నాడు అని బలరాముడు చెప్పినప్పుడు శ్రీకృష్ణుని దగ్గర తీసుకుని నాయన మట్టి తినేవారు అది తిన్నట్టయితే నీ యొక్క ఆరోగ్యం పాడవుతుంది అని చెప్పినప్పుడు లేదు నీ మట్టి తినలేదే అని కృష్ణుడు చెప్పినప్పుడు లేదు మట్టి తిన్నాడు కావాలని నోట్లో చూడని బలరాముడు బలవంతం చేస్తాడు. అప్పుడు కృష్ణుడు ఒక నోరుని ఆమె బలవంతంగా తెరిచి చూసినప్పుడు కృష్ణుకి నోట్లో సమస్త జగత్తుని సమస్త విశ్వాలని సమస్త లోకాలను కూడా యశోదమాత గమనిస్తుంది. ఆ దృశ్యంలో తాను కూడా తను ఆ యొక్క నోట్లోని కృష్ణుడికి వెన్నపెట్టినట్టు లేదా కృష్ణుడి యొక్క నోట్లో ఆ విశ్వాన్ని దర్శిస్తున్నట్టు ఆమె చూడగలిగింది. అప్పుడు ఆమె ఆ యొక్క దృశ్యాన్ని చూసి భయం మరి కళ్ళు ఆమె మోచిపోయింది. తర్వాత కొన్ని తర్వాత మళ్ళీ మేల్కొని చూస్తే తన అల్లారుమొద్దుగా పెరిగిన తన కన్నయ్య ఎదురుగానే ఉన్నాడు, తన యొక్క నందమహారాజు తర్వాత బలరాముడు అందరు కూడా పక్కనే ఉన్నారు. ఆ యొక్క దృశ్యాన్ని చూసి నేను మేబీ కలగని ఉంటానేమో, ఇది ఇటువంటి దుశ్శకునాన్ని లేదా దుశ్శప్నాన్ని కని ఉంటానేమో, నిజంగా నా కుమారుడు ఇటువంటి స్థితిని కలిగలేళ్లే, ఇతను నా యొక్క ముదులు కుమారుడే అని యశోదమాత భావించింది. అంటే కృష్ణుడు తన యొక్క పవిత్ర భక్తులకి ఎట్టి బస్సులో కూడా వారిని ఐశ్వర్య భావనలు పోనివ్వకుండా ఎప్పుడు ఆ ప్రేమిక భావంలో ఉండే విధంగా వాత్సల్య భావంలో కానీ సఖ్య భావంలో కానీ ఆరు మాధుర్య భావంలోనే ఏదో భావంలో వాళ్ళని అక్కడే ఉంచాడు కానీ ఎట్టి బస్సులో వాళ్ళని ఐశ్వర్య భావన పోనివ్వడు. దీన్ని మనం భగవద్గీతలో కూడా తీసుకున్నట్టయితే భగవంతుని యొక్క విశ్వరూప దర్శనం చేసినప్పుడు అర్జునుడు భయభ్రాంతులు చెందాడు. ఎందుకోసం అంటే ఇంతకుముందు అర్జునుడు శ్రీకృష్ణుడితో కలిసి చిట్టపటాలు వేసుకుంటూ తిరుగుతూ ఉండి కలిసిమెలిసి తిరిగారు, ఒకే కంచంలో కలిసి తిన్నారు, ఒకే మంచమే పడుకున్నారు, అన్ని కార్యాలయంలో వాడు కలిసి చేశారు. ఇప్పుడు ఎప్పుడైతే భగవంతుని యొక్క విశ్వరూపం దర్శనం చూశాడో అర్జునుడికి చాలా భయం వేసింది. అరేరే నేను చూస్తున్న ఈ యొక్క స్వరూపం దేవదేవ శ్రీకృష్ణ భగవానుడా, శ్రీకృష్ణుడే ఈ విధంగా ఉన్నాడా, నేను ఇతనితో ఈ విధంగా ప్రవర్తించానా, నేను ఈ విధంగా ఉండిగానా అని ఎంతో భయభ్రాంతి చెందాడు. అదే స్వరూపాన్ని మళ్ళా అతను ఉపసంహరించుకుని నీకు సాధారణ స్థితికి రా అని కోరుకున్నప్పుడు భగవంతుడు చతుర్భుజ రూపాన్ని తీసుకున్నప్పుడు అర్జునుడు ఆ రూపాన్ని కూడా ఆయన సంతృప్తి చెందలేదు. అది కూడా అతనికి చాలా ఇబ్బందికరమైంది. తర్వాత తను ఎప్పుడైతే దివాహ రూపము అంటే విజయ రూపం తీసుకున్నాడో అంటే సాధారణమైన మానవ రూపం తీసుకున్నాడో అప్పుడు ఆ శ్యామచంద్ర రూపాన్ని చూసినప్పుడే అర్జునుడు ఆ రూపాన్ని చూసి ఎంతో సంతృప్తి చెందాడు. అంటే సఖ్య భావంలో మాత్రమే అర్జునుడు శ్రీకృష్ణుని యొక్క సంబంధాల్లోని సంతృప్తి చెందాడు. కానీ విశ్వరూప దర్శనంలో కానీ లేదంటే చతుర్భుజ రూపంలో కానీ అర్జునుడు ఆ సంబంధాన్ని అతను తీసుకోలేకపోయాడు. ఎందుకంటే పవిత్ర భక్తి స్థాయిలో ఉన్నాడు కాబట్టి అతడు ఎట్టి బస్సులో కూడా ఐశ్వర్యభావంలోనికి ఐశ్వర్యభావం పట్ల ఉండే ఆ యొక్క స్థితిని అతను ఆస్వాదించలేని విషయం మనకు అర్థమవుతుంది. అందులో ఐశ్వర్యభావంలో ఉండే వ్యక్తి ప్రేమభావంలోని మాధుర్భావంలోని లేదంటే సఖ్య వాత్సల్య భావంలో ఉండే ఆ రసాన్ని అతను అనుభవించలేడు. అదేవిధంగా వాత్సల్య సఖ్య అండ్ మాధుర్భావంలో ఉండే వ్యక్తి ఐశ్వర్యభావంలో ఉండే ఆ యొక్క స్థితిని అతను కూడా తనని స్వీకరించలేడు అని మనకు అర్థమవుతుంది. అదేవిధంగా ఆ స్థితిని కలిగి ఉన్న అప్పుడు కృష్ణుడు పట్ల ఆ యొక్క స్థితిని చూసిన తర్వాత అర్జునుడు చెప్తా ఉన్నాడు, ఓ దేవ నీ యొక్క గొప్ప ఈ యొక్క భయంకర స్వరూపం చూసిన తర్వాత నేను అర్థం చేసుకున్నాను నీ గొప్పతనం గురించి, కానీ ఇంతకుముందు నేను నీతో ఈ విధంగా మెలిగాను ఆ విధంగా మెలిగాను ఇవన్నీ పొరపాటు చేశాను కదా, దాన్ని నువ్వు తప్పుగా తీసుకోవచ్చు అని చెప్పినప్పుడు అప్పుడు కృష్ణుడు నువ్వు నన్ను అవగతం చేసుకోవడానికి భక్తియుత మార్గాన్ని ఎప్పుడైతే తీసుకుంటావో అప్పుడు నువ్వు యథాతథంగా అర్థం చేసుకుంటావు అని 12th చాప్టర్లో ఆయన భక్తి యోగం గురించి వివరిస్తున్నాడు. అంటే అక్కడ భగవంతుడు తన భక్తుని ఏ విధంగా చేరుకోవచ్చనే మార్గాన్ని కూడా స్వయంగా చెప్తున్న విషయం మనకు అర్థమవుతుంది. అదేవిధంగా ఈ యొక్క 3rd చాప్టర్ 3rd పాయింట్ అయిన యోగమాయ మహామాయ అనే విషయం తీసుకున్నట్టయితే మనందరూ కూడా మహామాయ స్థితిలో ఉంటాం. ఈ యొక్క భౌతికమైన విషయవాంచల్లో లేదా ఇంద్రిత్వ కార్యక్రమంలో తీవ్రంగా నెమ్మదిగా ఉంటాం. దేహభావన పట్ల పూర్తిగా ఆసక్తి కలిగి ఉంటాం కాబట్టి మనం మహామాయకు లొంగి ఉంటాం. కానీ పవిత్ర భక్తి స్థాయిలో ఉండే వ్యక్తులు వారు యోగమాయ స్థితిలో ఉంటారన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ భక్తులు కానీ అభక్తులు కానీ చూడడానికి ఒకేలా కనిపిస్తున్నప్పటికి వారిద్దరు భావాలు వేరువేరుగా ఉంటాయి. మనం సాధారణ స్థితిలో మనం చూస్తూ ఉంటాం, మనం కూడా ప్రతిరోజు కూడా హరికృష్ణ మంత్రం జపం చేస్తూ ఉంటాం. పవిత్రమైన భక్తులు వైష్ణవులు లేదా సన్యాసులు వారు కూడా హరికృష్ణ మంత్రం జపం చేస్తుంటారు. మనం అనుకోకూడదు అతను కూడా కాశాబట్టలు వేశాడు, నేను కూడా కాశాబట్టలు వేశాను, అతను కూడా హరికృష్ణ జపం చేస్తున్నాడు, అతను మంగళాదికి వస్తున్నాడు, నేను మంగళాదికి వస్తాను, నేను జపం చేస్తాను, ఇద్దరు సమానమే అనుకోవడం వీల్లేదు. ఎందుకంటే ఇద్దరి భావాలు వేరువేరుగా ఉన్నాయి. మన భావం కృష్ణు యొక్క సంపదని లేదా ఆయన ఈ యొక్క శక్తిని ఏ విధంగా అనుభవించాలని భావన కలిగి ఉంటాం. కానీ పవిత్ర భక్తులు లేదా ఈ యొక్క ఆ స్థితిలో నిలబడిన భక్తులు భగవంతుని యొక్క సంపదని లేదా భగవంతుని యొక్క ఈ యొక్క శక్తిని ఏ విధంగా తిరిగి భగవత్ సేవలో నిమగ్నం చేయాలి ఆ భావంలో ఉంటారు. ఇద్దరు ఒకే స్థితిలో ఒకేలా కనిపించినప్పుడు కూడా వారి వారి భావాలు వేరుగా ఉంటాయి అని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ భగవంతుని యోగమాయ చేత ప్రభావితులైన వ్యక్తి కృష్ణుని దేవదేవతను గుర్తించకుండా అతని పట్ల వాత్సల్య భావం కానీ సఖ్యభావం కలిగి మాధుర్భావం కలిగి ఉండి అతనితో ప్రతిస్పందిస్తూ ఉంటాడు. కానీ భగవంతుని యొక్క మహామాయ చేత ప్రభావితుడైన సాధారణ భక్తుడు లేదా అభక్తుడు భగవంతుని ప్రత్యక్షంగా ఉన్నా కూడా గమనించలేకుండా గుర్తించలేకుండా ఉంటాడు అని ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇక్కడ మహాభారత సన్నివేశం చూసుకున్నట్టయితే దేవదేవన్ శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా ఈ జగత్తు అవతరించినప్పుడు పాండవులు, తర్వాత నందమహారాజు, యశోదమాత, దేవకీ వసుదేవులు, వీళ్ళందరూ కూడా భీష్ముడు, వీళ్ళందరూ కూడా భగవంతుని యొక్క దేవదేవతను గమనించి వారందరూ కూడా భగవంతునితో ప్రేమపూర్వక భావం కలిగి ఉన్నారు. కానీ ప్రత్యక్షం గమనిస్తున్న దుర్యోధనుడు, ఇతర వ్యక్తులందరూ కూడా జరాసంధుడు అందరూ అనుకుంటున్నారు ఇతరు కేవలం ఒక మాయలవాడు లేదంటే ఒక క్షత్రియ వీరుడు లేదంటే ఒక గొల్లవాడు అనే భావంతో ఉన్నారు. కానీ కృష్ణుడు గొప్ప దేవదేవుడు, ఆయనే జగత్తుకు సమస్త అధినేత అనే విషయం వాళ్ళు గమనించలేకుండా ఉన్నారు. కానీ ఇద్దరు కూడా భగవంతుని యొక్క శక్తిని అనుభవిస్తున్నారు. కానీ వారు చూసే భావాలు వేరువేరుగా ఉన్నాయి అని మన విషయం మనకు అర్థమవుతుంది. అదేవిధంగా భగవంతుడు ఇచ్చిన కష్టాన్ని భక్తుడు దాన్ని వరంగా భావిస్తాడు, అభక్తుడు భగవంతుడు ఇచ్చిన సుఖాన్ని శాపంగా భావిస్తాడు. దాన్ని మనం తీసుకున్నట్టయితే భగవంతుడు ఎన్నో రకాలుగా ఈ కష్టాలు తన భక్తులకి ఇచ్చాడు. కానీ వాళ్ళని దాన్ని వరంగా భావించి వాళ్ళ కృష్ణుతో ఆ సంబంధాన్ని ఇప్పుడు కూడా వెళ్ళి పెట్టుకుంటే కొనసాగిస్తూ ఉన్నారు. ఉదాహరణ దేవకీ వసుదేవులు, వాళ్ళ చింతనంలో కుమారుని యొక్క సాంగత్యాన్ని కోల్పోయిన తర్వాత ఆ యొక్క స్థితి చాలా బాధాకరంగా ఉంటుంది. సాధారణ జీవితంలో కనిపించే తల్లిదండ్రులకి తమ కుమారుతనని దూరం అయ్యాడంటే వారు ఎంతగానో విలపిస్తారు. ఆ విలపించి తిరిగి కుమారు దగ్గర రావాలని వారు ఎంతో చింత కలిగి ఉంటారు. కానీ ఇక్కడ దేవకీ వసుదేవులు కుమారుడు దూరమైనా వాళ్ళ కుమారుడి మీద ధ్యానం చేస్తూ కృష్ణుని మీద తన కుమారుడి హ్యాపీగా ఉండాలి, నందమహారాజ్ దగ్గర ఆనందంగా ఉండాలి అని వాళ్ళు ఇప్పుడు కృష్ణుని గురించి చింత చేస్తూ ఆ దివ్యమైన ఆనందం అనుభవిస్తున్నారు. అదే వెనుక దేవకి యశోదమాత నందమహారాజు కూడా వృందాను వదిలిసి శ్రీకృష్ణ భగవాన్ తిరిగి మధుర ద్వారకు వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా కృష్ణుని గురించి నిరంతరం చింత చేస్తూ వాళ్ళు ఒక్క క్షణం కూడా కృష్ణుని నిందించలేదు. కృష్ణుని యొక్క ఎడబాటును వాళ్ళు ఎంతో ఆనందంగా స్వీకరిస్తూ వారి నిరంతరం ఆ యొక్క దివ్యమైన ప్రభావంలో కృష్ణుని చేసి ఏవైతే లీలలు చేశాడో అవే లీలను మరీ మరీ తలుచుకుంటూ అవే భావనతో వాళ్ళు జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారన్నమాట. ఆ భావన భక్తుడు మాత్రమే చేయగలుగుతాడు, కానీ అభక్తుడు అటువంటి భావన చేయలేరు. కానీ అదే స్థితిలో ఉన్న మనం తీసుకున్నట్లయితే అభక్తుడు అన్ని రకాల సౌఖ్యాలు సుఖాలు భగవంతుడు మనకిస్తాడు. కానీ మనం వాటిని మనం శాపంగా భావిస్తాం, కానీ భగవంతుడు మంచి అవకాశం మనకి ఇచ్చాడని భావన మనం కలిగి ఉన్నాం. దాన్ని తీసుకున్నట్టయితే కంసుడు అత్యధికమైన గొప్ప రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు, అత్యంత సంపద ఉన్నది, ఎంతో శక్తి ఉంది, అన్ని రకాల లాభాలు పొందుతూ ఉన్నాడు. కానీ ఏదో క్షణం వచ్చిన కృష్ణుని సంహరిస్తాడేమో అని నిరంతరం ఆ కృష్ణుని గురించే తీవ్రమైన ప్రయాసాలు, ఏదో కృష్ణుని ఏదో విధంగా సంహరించాలని ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇలా రాక్షసులందరూ తీసుకున్నట్టయితే వాళ్ళందరూ కృష్ణ యొక్క శక్తిని వాళ్ళు అనుభవిస్తున్నారు, సుఖాన్ని పొందుతున్నారు. కానీ వాళ్ళు కృష్ణుని ఇచ్చిన శక్తిని వాళ్ళు శాపంగా భావించి వాళ్ళు ఏదో విధంగా కృష్ణుని మట్టు పెట్టాలని వాళ్ళు భావిస్తున్నారు. అదేవిధంగా భౌతిక జగత్తులో ఉండే మనం కూడా కృష్ణుని శక్తిని, కృష్ణ సంపదని మనం అనుభవిస్తున్నాం. కానీ కృష్ణుని కేంద్ర బిందుగా చేసుకోకుండా మనం ఆ యొక్క స్థితికి కేంద్ర బిందుకు కావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ దాని నుంచి మనం ఎన్నో రకాలుగా ఒత్తిడిని, విసుగుని, తర్వాత కష్టాన్ని పొందుతున్నాం. కానీ ఆ విషయాన్ని మనం గమనించలేకుండా ఉన్నాం. ఎందుకంటే మనం కృష్ణ యొక్క సంపదని శక్తిని మనం అనుభవించాలని భావన కలిగి ఉన్నాం కాబట్టి ఆ విపత్కర పరిస్థితిని మనం పొందుతున్నాం. కానీ ఏదైతే కృష్ణ శక్తి లేదా కృష్ణ యొక్క సంపద ఉందో తిరిగి కృష్ణునికే అర్పించాలి, కృష్ణ సేవలో ఎప్పుడైతే నిమగ్నం చేయాలని భావన మనం పొందుంటామో అప్పుడు మనం ఎంతేమో ఆనందాన్ని శాంతిని పొందగలుగుతాం, ఆ యొక్క కృష్ణచిత్తంలో స్థిరులే ఉండగలుగుతాం అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. అందువల్ల ఈ యొక్క యోగమాయ మహామాయ ప్రభావము భక్తుల విషయంలోనే అభక్తుల విషయంలోనే ఒకేలాగా చూపిస్తున్నప్పటికీ కూడా యోగమాయ ప్రభావం ద్వారా భక్తులు భగవంతుడు నిరంతరం ఆయన యొక్క దివ్యమైన ప్రేమను నిమగ్నండి దివ్యమైన ఆనందాన్ని అనుభవిస్తుంటారు. మహామాయ ప్రభావం ద్వారా మనం కృష్ణ యొక్క శక్తిని పొందినప్పుడు కూడా మనం ఎప్పుడు కూడా కష్టాన్ని లేక దుఃఖాన్ని పొందుతూ ఎప్పుడు విసుగుతో జీవితం గడుపుతూ ఉంటాం, కానీ ఏ క్షణం కూడా మనం శాంతిని కానీ ఆనందాన్ని పొందకుండా ఉంటాం. ఎందుకంటే కృష్ణుని గుర్తించకుండా ఉన్నాం కాబట్టి. కానీ యోగమాయ స్థితిలో ఉన్న వ్యక్తులు వాళ్ళు కృష్ణుని మర్చిపోతున్నప్పుడు కూడా కృష్ణ యొక్క ప్రేమను వాళ్ళు ఎప్పుడు మనం చేసుకుంటూ దివ్యమైన ఆనందాన్ని అనుభవిస్తున్నారు. కానీ మనం అభక్తులై ఉన్న మనము లేదా భక్తి సేవలో ఉన్న ఆదరిస్తున్న మనం మహామాయ ప్రభావం ద్వారా మనం కృష్ణుని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం కానీ గుర్తు రానివ్వకుండా మహామాయ చేత మనం ఇక బద్దులవుతున్నాం అనే విషయం ఇక్కడ గమనించాలి. అందరూ భక్తి సేవను ఆచరిస్తూ మనందరూ కూడా ఈ మహామాయ స్థితిలో పోకుండా మనం యోగమాయ స్థితిలోకి వెళ్ళడం కోసం మనం ప్రయత్నం చేయాలి. గత ముందు తరగతిలో కూడా నేను చర్చించాను, ప్రతి ఒక్క జీవి కూడా మనం మహామాయకని సేవ చేయాలి లేదా యోగమాయకని సేవ చేయాలి. ఎవరికి సేవ చేయకుండా ఎవరు ఉండలేరు, కత్తిగా సేవ చేయడం అనేది జరుగుతుంది. అందులో మనం భక్తి సేవను ఆచరిస్తాం, మనం యోగమాయకు సేవ చేయడం కొరకు లేదా కృష్ణ యొక్క ఆధిపత్యాన్ని స్వీకరించడం కొరకు ఎప్పుడైతే మనం ప్రయత్నం చేస్తామో అప్పుడు మనం ఈ మహామాయ ప్రభావం నుంచి మనం దూరం కాగలుగుతాం. అలా కాకుండా కృష్ణ యొక్క సంపదని లేదా శక్తిని మనం అనుభవించాలి, ఇంద్రియతృప్తి కోసం ఉపయోగించాలని మనం ఎప్పుడైతే ప్రయత్నం చేస్తామో అప్పుడు అదే శక్తి చేత మనము ఈ యొక్క విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటాము లేదా కష్టాన్ని దుఃఖాన్ని నొక్కని పొందుతాం. తద్వారా మనం కృష్ణుని శాశ్వతంగా మర్చిపోయే అవకాశం ఉంది అనే విషయం మనం గమనించాలి. అలా కాకుండా మనం పొందడం కొరకే ప్రభుపాద వారు ఈ యొక్క బద్ధజీవులైన ప్రతి ఒక్క వ్యక్తిని కూడా కృష్ణుని మరీ మరీ గుర్తు చేసుకునే విధంగా ఎల్లప్పుడూ కృష్ణుని గుర్తు చేసుకునే విధంగా ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని ప్రతి ఒక్కరు ఇవ్వడం జరిగింది. అందువల్ల ప్రతి ఒక్కరు మనం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఈ మంత్రాన్ని మనం ఎప్పుడు కాన్స్టెంట్ గా జపం చేస్తూ ఉంటామో అప్పుడు ఆ విధంగా కృష్ణుని గుర్తు పెట్టుకోవడానికి మనకు అవకాశం లభిస్తుంది. ఇది ఉదాహరణ తీసుకున్నట్టయితే ఎవరైనా వ్యక్తితో మనం మాట్లాడాలంటే మనం సెల్ ఫోన్స్ కానీ ఫోన్స్ కానీ వాడుతూ ఉంటాం. మనం ఫోన్లో కానీ మాట్లాడుతున్నప్పుడు కొన్ని సమయంలో ఈ యొక్క వైర్లెస్ ప్రాబ్లం కావచ్చు లేదా టవర్ ప్రాబ్లం కావచ్చు, ఈ ఫోన్ కనెక్షన్ కట్ అవ్వచ్చు, అప్పుడు ఆ వ్యక్తితో మనం మాట్లాడడం అనేది కష్టమవుతుంది. కానీ ఈ హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తున్నప్పుడు ఇది కృష్ణంతో మనకు సంబంధాన్ని ఇమీడియట్ గా కాంటాక్ట్ చేస్తుంది, దానికి ఎటువంటి నిర్బంధం ఉండదు, ఎటువంటి విపత్కర పరిస్థితి మనం పొందము, ఆల్వేస్ మనం కృష్ణుని గుర్తు పెట్టే విధంగా ఈ హరే కృష్ణ మంత్రం మనం కలిగిస్తుంది. అందువల్ల మన నిత్య జీవితంలో ఈ హరే కృష్ణ మంత్రాన్ని మనం కాన్స్టెంట్ గా 24/7 మనం జపం చేసినప్పుడు అప్పుడు కృష్ణంతో మన సంబంధాన్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకునే విధంగా మనకు అవకాశం కల్పిస్తుంది. ఆ విధంగా మనం భౌతిక మాయలో పోకుండా యోగమాయలోకి వెళ్లే అవకాశం మనకుంది. ఆ విధంగా కృష్ణుని గుర్తుపెట్టుకోవచ్చు. అప్పుడు మన సందేహం రావచ్చు, ప్రభు మీరు ఎలాగైతే 24 గంటలు మనం జపం చేయాలంటే ఎట్లా అవుతుంది, మనకు కొన్ని సమయంలో సేవలు ఉన్నాయి కదా లేదా కొన్ని సమయంలో ఇతర ఇతర కార్యక్రమాలు ఉన్నాయి కదా అవన్నీ చేసుకోవాలి కదా అని మన సందేహం రావచ్చు. దానికి కూడా మనకు దాన్ని తీసుకున్నట్టయితే ఏ కార్యక్రమాన్ని మనం ఆచరిస్తున్నప్పుడు కూడా కృష్ణ యొక్క ధ్యానంలో మనం ఎప్పుడైతే చేస్తామో అది కృష్ణను మర్చిపోకుండా ఉండే కదా చేస్తుంది. అది మనం సేవను చేయొచ్చు, పుస్తక పఠనం చేయొచ్చు, భాగవత తరగతి మనం శ్రవణమైన చేయొచ్చు, లేదంటే పర్సనల్ గా మన యొక్క కార్యాలయం ఎవరైనా ఇతర భక్తులతో మనం చర్చను చేయొచ్చు అంటే అసోసియేషన్ చేయొచ్చు, లేదా భగవత్ ప్రసాదం చేసుకున్నప్పుడు కావచ్చు. ఏ సందర్భంలోనైనా మనం కృష్ణుని గుర్తుపెట్టుకున్న విధంగా మనం ఎప్పుడైతే చేస్తామో అది ఖచ్చితంగా కృష్ణ చిత్రం అంత అవుతుంది, కానీ అది కృష్ణుని మర్చిపోయే విధంగా కాదు అని మనం మనం అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకి మనం భాగవత తరగతి వింటున్నాం, భాగవత తరగతి వింటున్నప్పుడు మనం చర్చిస్తున్న విషయం ఏంటి, కృష్ణ యొక్క దివ్యమైన లీలను మనం చర్చిస్తున్నాం కాబట్టి కృష్ణుని మనం గుర్తుపెట్టుకున్నాం. విన్నవాళ్ళకి విన్నవాడు కృష్ణుని గుర్తుపెట్టుకోవట్లేదు, విన్నవాడికి మాత్రమే కృష్ణ గుర్తుపెట్టుకున్నాడు. అందులో మనం ఆ సమయాన్ని మనం ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి. అదేవిధంగా భగవంతుని సేవ చేస్తున్నాం, భగవంతుని సేవ చేస్తున్నప్పుడు ఆ భావన ఏ విధంగా ఉంది, భగవంతుని నేను ఏ విధంగా ఈ సేవ ద్వారా సంతృప్తిపరుస్తున్నాను అనే భావన మనం ఎప్పుడు పెట్టుకుంటామో కృష్ణంతో మన సంబంధం పెట్టుకుంటాం. అలా కాకుండా ఈ సేవను నా యొక్క సంతృప్తి కొరకు లేదా నా యొక్క మెప్పు కొరకు చేస్తున్నానంటే అక్కడ కృష్ణుడు మధ్యలో లేడు కాబట్టి అప్పుడు ఆ యొక్క సేవ ద్వారా నువ్వు ఎటువంటి కృష్ణుని గుర్తుపెట్టుకోవడం జరగదు, ఆ విధంగా నువ్వు దుఃఖాన్ని ఎదుర్కొంటావు, ఆ సేవ ద్వారా ఎటువంటి ప్రతిఫలాన్ని పొందవు. అదేవిధంగా పుస్తక పఠనం చేస్తున్నాం, భాగవత పఠన లేదంటే భగవద్గీత పఠనం చేస్తున్నాం, ఈ భగవద్గీత భాగవత పఠనం చేసినప్పుడు ఈ యొక్క భగవద్గీతలోని భాగవతంలోని అంశాలని మనం ఏ విధంగా మనం తీసుకుంటున్నాము, ఆ కృష్ణుని యొక్క దేవుని ఏ విధంగా మనం అవగతం చేసుకుంటున్నాం అనే చేతనతో మనం తీసుకున్నట్టయితే అప్పుడు కృష్ణుతో మన సంబంధం ఉంటుంది. అలా కాకుండా ఇది కేవలం నా యొక్క తెలివితేటలను పెంచుకోవడం కొరకు, లేదంటే నేను ఈ విషయాన్ని ఇతరులకు చెప్పడం కొరకు, నా గొప్పతనం చూపించుకోవడం కొరకు అనే భావంతో మనం తీసుకున్నట్టయితే విషయాలు అయితే మనకు అర్థమవుతాయి, అవి ఇతరులకు చెప్తాం, కానీ ఆ విషయాలు ఇతరులకు ప్రభావితం చేయవు, మనకు ఉపయోగపడవు. అదేంట్లో అవుతుందంటే పుస్తకాల్లో ఉన్న విషయాలు మనం తీసుకున్నప్పుడు మన యొక్క వ్యక్తిగత పవిత్రీకరణ కొరకు ఈ యొక్క అంశాలు మనం తెలుసుకోవాలి అనే భావంతో ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో ఆ అంశాలు ఆ విపత్కర పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు ఈ అంశాలు మనకు గుర్తుకొచ్చి ఆ యొక్క పరిస్థితి నుంచి ఎట్లా తప్పించుకోవాలో భగవంతుడు మనం సహకరిస్తాడు. అలా కాకుండా ఈ పుస్తకాల్లో ఉన్న విషయాలను ఇతరులకు చెప్పి వాళ్ళకి బెప్పకొరకు వాళ్ళకి తెలియజేయడం కొరకు, ఇది నా కోసం కాదు నా గొప్పతనం చెప్పుకోవడం కొరకు అని తీసుకున్నట్టే అదే అంశం మనకి ఆ వ్యక్తికి తెలుస్తుంది, కానీ ఆ వ్యక్తికి ఉపయోగపడదు. విపత్కర పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు ఏ విధంగా తప్పించుకోవాలో అదేవిధంగా ఆ వ్యక్తి ఇచ్చిన సమాచారము అవతల వ్యక్తిని కూడా ప్రభావితం చేయదు. అదేవిధంగా అందులో కృష్ణ యొక్క భగవద్గీత లేదా భాగవత పుస్తకాలను మనం ఏ విధంగా చదువుతున్న అంశాలు మనం ఎప్పుడైతే గమనిస్తామో అది మనకి కృష్ణుడు సంబంధాన్ని కొనసాగే విధంగా చేస్తుంది. అదేవిధంగా కృష్ణ భక్తుల సాంగత్యంలో మనం కృష్ణుని గురించి చర్చిస్తున్నామా లేదా కృష్ణ సంబంధం లేని విషయాల గురించి చర్చిస్తున్నామా అనే విషయాన్ని గుర్తించాలి. అందులో మనం భక్తులతో కలిసినప్పుడు మన యొక్క భాగవత తరగతుల గురించి కానీ లేదా సేవల గురించి కానీ లేదా ఇతర భక్తులతో మనం ఏ విధంగా కలిసి పెంచిన ఆ విషయాల గురించి మనం ఎప్పుడు చర్చిస్తామో అది ఖచ్చితంగా కృష్ణుడి మధ్యలోకి వస్తున్నాడు కాబట్టి కృష్ణుతో మనం ఎప్పుడు గుర్తుపెట్టిన అవకాశం ఉంటుంది. అలా కాకుండా మనం ప్రాపంచిక విషయాల గురించి మనం భక్తులతో చర్చిస్తున్నప్పుడు ఈవెన్లో మన భక్తులతో చర్చిస్తున్నప్పుడు కూడా ప్రాపంచ విషయాలు అయినప్పుడు కృష్ణుని మధ్యలో లేడు కాబట్టి అక్కడ కృష్ణుడు గుర్తురాడు, అప్పుడు మనం మహామాయలోకి వెళ్తాం. తద్వారా భక్తి సేవ ఆచరిస్తున్నప్పుడు కూడా మనం మహామాయను ఆచరిస్తున్న వాళ్ళు అవుతాము, అప్పుడు మన భక్తి సేవలో ఎటువంటి ప్రగతి అంది లేకుండా ఉంటుంది అనే విషయం మనం గమనించాలి. అదేవిధంగా ఇక ప్రసాదం తీసుకుంటున్నా ఇతర ఏ విషయాన్ని మనం అన్ని విషయాలు మనం లోపల క్షుణ్ణంగా లోపలికి వెళ్తుంటే ప్రతి విషయంలో కూడా మనం కృష్ణుని విషయంలోనే కృష్ణుని ధ్యానంలో మనం కార్యక్రమం ఆచరిస్తున్నప్పుడు అది మన కృష్ణుని ఎల్లప్పుడూ గుర్తుపెట్టే విధంగా చేస్తుంది అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. అలా కాకుండా మన సులభం కొరకు లేదా మన కీర్తి కొరకు మన గొప్పతనం ఇతరులు ప్రదర్శించడం కొరకు మనం ఆ కార్యక్రమాన్ని ఆచరిస్తున్నట్టయితే ఆ విషయంలో కృష్ణుడు కేంద్రబిందుగా లేడు కాబట్టి మనం మహామాయకి సేవ చేసిన వాళ్ళతో మహామాయ కార్యక్రమంలో నిమగ్నమవుతాం కాబట్టి ఆ కార్యక్రమం ద్వారా మనం శాంతిని కానీ ఆనందాన్ని కానీ లేదా సంతృప్తి కానీ పొందలేకుండా భక్తి జీవితాన్ని ఆచరిస్తున్నప్పుడు కూడా మనం ఎంతో అసంతృప్తి పొందిన వాళ్ళు అవుతాం అనే విషయం ఇక్కడ గమనించాలి. అంటే ఇక్కడ ఈ మొత్తం సారాంశ సంతంలో కూడా దేవకీ వస్తే ఇద్దరు కూడా కృష్ణ పట్ల వాత్సల్య భావం కలిగి ఉన్నారు, కానీ భగవంతుడి యొక్క దేవదేవత్వం వైభవాన్ని ఎప్పుడైతే వాళ్ళు తెలుసుకున్నారు వారు ప్రేమ స్థితిలో ఉన్న ఆ స్థితి నుంచి వాళ్ళు ఐశ్వర్య భావంలోకి వెళ్ళిపోయారు. ఆ స్థితిని కృష్ణుడు అంగీకరించట్లేదు, ఆ స్థితి పట్ల కృష్ణుడు చాలా ఇబ్బందిగా ఉపయోగిస్తున్నాడు కాబట్టి ఆ స్థితిని తిరిగి వాళ్ళని మళ్ళా పితృవాత్సల్యాన్ని అంటే ఇక్కడ భాషలో వివరించింది వీరి పట్ల విశుద్ధ పితృప్రేమను దృఢపరచుటకు విశేష యత్నం కావించను, అంటే కృష్ణుడు వారి పట్ల పితృవాత్సల్యాన్ని పెంచుకోవడం కొరకు ఆ దృఢం చేయడం కొరకు కృష్ణుడు వారి నుంచి దూరం అయ్యాడు అనే విషయం ఇక్కడ అర్థమైందన్నమాట. అది మనం ఈ యొక్క శ్లోకాన్ని అర్థం చేసుకుంది. దీనిలో మీకు ఏమైనా సందేహం ఉంటే అడగొచ్చు, కామెంట్ ఉంటే చేయొచ్చు. ఇది అయిపోయింది. హనుమంతుడు రామునితో దాశరథులు ఉన్నాడు. యా కొన్ని సందర్భాల్లో పవిత్ర భక్తులు సాధారణ భక్తుల్ని భగవత్ చైతన్యంలో నిమగ్నం చేయడం కొరకు అటువంటి పాత్రలు పోషిస్తూ ఉంటారు, కానీ మనం ఆ విధంగా భావించకూడదు. భగవంతుని ఈ యొక్క శ్రీరామచంద్రుడు ఎప్పుడైతే ఈ యొక్క పటాభిషేకం పూర్తయిందో ఆయన తన ఆధ్యాత్మిక ప్రపంచాన్ని చేరుకోవడానికి వెళ్తున్నప్పుడు ప్రతి ఒక్క జీవుని కూడా ఆధ్యాత్మిక ప్రపంచాన్ని పట్టుకెళ్ళాడు. అప్పుడు హనుమంతుడు కూడా అడిగాడు, నువ్వు నాతో పట్టరా అని. అప్పుడు హనుమంతుడు ఏం చెప్పాడంటే, నేను నీ ప్రపంచాన్ని రాను, నేను ఇక్కడే ఉండి నీ నామాన్ని జపిస్తూ ఉంటాను, ఆ విధంగా నేను ఆనందాన్ని పొందుతాను. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క జీవి నీ రాజ్యాన్ని చేరుకున్న తర్వాత అప్పుడు వస్తాను. దేని కొరకు? బద్ధజీవుల పట్ల హనుమంతుడికి ఎంతో కరుణ ఉంది. అరే వీరందరూ కూడా భగవంతుని యొక్క సాంగత్యాన్ని కోల్పోతున్నారే, వీరందరూ కూడా భగవంతుని నామం జపించి వాళ్ళందరూ ఆయన నామాన్ని చేరుకునే చేయాలి, ఆ కార్యక్రమాన్ని తీసుకుంటానని స్వయంగా కష్టం తీసుకున్నాడు. పవిత్ర భక్తులు అయినప్పుడు కూడా ఆ పాత్ర దేనికోసం తీసుకున్నాడంటే బద్ధజీవుని ఉద్ధరించడం కొరకు. అంతేగానే మన దాశరథాన్ని పోషిస్తున్నాడు, బద్ధజీవుల్ని భగవంతుని యొక్క సేవలో ఏదో ఒక కార్యక్రమం ఇవ్వడం కామని, అంటే మనం ఆ విధంగా భావించకూడదు. ఇది నా అండర్స్టాండింగ్. ఇదైపోయింది. ఇక్కడ మునిరత్వం ప్రశ్న ఏంటంటే, భగవంతుడికి అందరూ వస్తుంటారు, ఏదో పట్టుకెళ్తూ ఉంటారు. లైక్ చాలామంది వస్తారు, భగవంతుని ఏదో వరం కోరి ఆ వరం పొందుతారు వెళ్తుంటారు. భక్తి సేవ ఆచరించి మనం కూడా భగవంతుడికి ఏదో పట్టుకుపోతూ ఉంటాం, సంథింగ్. ఇంకొకటికి వచ్చినప్పుడు చాలా మంది వ్యక్తులు అటువంటి భావన ఉంటుంటారు. ఏం తీసుకెళ్దాం అనుభవం. ఇది మూల కారణం ఏంటంటే జీవునికి ఈ జగత్తులో ఏదో విధంగా అనుభవించాలని తీవ్రమైన ప్రయాసం. అదే మూల కారణం. అందులో ఇక్కడ ఆ యొక్క కేంద్రబిందు ఏంటంటే ఇంద్రతృప్తి. ఇంద్రతృప్తి ఎప్పుడైతే కేంద్రబిందు అవుతుందో అక్కడ మనం భగవంతుని చూడడం, వేరే వ్యక్తిని చూడడం, నా ఇంద్రతో ఫుల్ఫిల్ కావాలి, పూర్తి కావాలంటే అందుకోసం పట్టుకోతాం. అందులో ఇక్కడ నేను మనం ఏం చెప్పాను, ఎంతకాలం అయితే ఇంద్రతృప్తి స్వలాభము లేదా నా యొక్క గొప్పతనం అనేది కేంద్రబిందు ఉంటుందో అక్కడ కృష్ణుడు ఉండడు. అప్పుడు మనం మహామాయ కార్యక్రమంలో నిమగ్నం అవుతాం. ఈవెన్ దో భక్తి ఆచరిస్తుంది కూడా, కానీ మనం చేసే కార్యక్రమంలో ఎప్పుడైతే కృష్ణుని కేంద్రబిందుగా ఇప్పుడు చేస్తామో అప్పుడు యోగమయ స్థితిలోకి వెళ్తాం కాబట్టి అప్పుడు కృష్ణుని ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుంటాం. అదే ఇక్కడ గమనించాల్సి. అది ఎవరైనా కావచ్చు, నువ్వు కావచ్చు, నేను కావచ్చు, ఎవరైనా సాధన చేస్తూ కావచ్చు. అందులో మనందరూ భక్తి జీవితాన్ని అనుసరిస్తున్నాం కాబట్టి కృష్ణుని కేంద్రబిందుగా చేసుకుని మన కార్యక్రమాన్ని కూడా కృష్ణుని గుర్తుపెట్టుకునే విధంగా చేసుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. అది మన యొక్క ప్రయత్నం. ఆ ప్రయత్నం మనం కొనసాగిస్తున్నాం. అది ఈ జన్ పట్టచ్చు, నెక్స్ట్ జన్ పట్టచ్చు, బట్ మనం చేసే కార్యం మీద ఆధారపడి ఉంటుంది. ప్రభుపాద చెప్తారు, ఈ క్షణం చాలు కృష్ణచేతవంతం కావడానికి, ఈ క్షణం చాలు కృష్ణచేతవంతం కావడానికి, కానీ మనం ఆ క్షణం తీసుకోవట్లేదు. అంతేకాదు, ఈ క్షణం ఒక్క క్షణం చాలు కృష్ణ చేతంలో అయిపోవడానికి. కృష్ణుడే సర్వానికి మూలకారుడు, ఆయన సంపూర్ణ శరణాగతి పొందుతానని భావన ఒక్క క్షణం చాలు మనం పొందొచ్చు. కానీ మన జీవునికి విపరీతమైన ఆశ ఈ జగత్తును అనుభవించాలని, అందువల్ల ఒప్పుకోట్లేదు మనం. అందువల్ల మనం ఏం చేయాలని పడతాయంటే ఇట్ డిపెండ్ ఆన్ మన డిజైర్స్. ఇక్కడ ముందు చెప్పించుకున్నాం కదా, మన జన్మ మన కర్మలకు అనుగుణంగా, మనం చేసే విషయానికి అనుగుణంగా ఉంటుంది. ఆ విధంగా మనం ఈ జన్మ వచ్చిన సార్లు చిక్కుంటూ ఉంటాం. కానీ వాళ్ళు పవిత్ర భక్తులు కాబట్టి వాళ్ళు భగవంతుని తమ పుత్రుడు కావాలని కోరుకున్నారు. దానికోసం వాళ్ళు పవిత్రమైన భక్తి సేవ సంవత్సరాలు, వేల కొద్ది సంవత్సరాలు తపస్సును ఆచరించారు నిస్వార్థంగా. మనం చేసే పని నిస్వార్థం ఉందా? అది చెక్ చేసుకో. హరే కృష్ణ. చిల ప్రభుపాద్ కి గౌర్ ప్రేమ.